ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 47వ అధ్యాయం. గత అధ్యాయంలో 2 మేకల వృత్తాంతాన్ని బాబా వర్ణించను. ఈ అధ్యాయంలో కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. ప్రస్తావన: శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గతజన్మల విచారమును నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునట్లు చేయును. వారి దయాదృష్టి మనపై పడితే మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనము ఆనందం పొందుదము. గంగానదిలో స్నానం చేయు వారి పాపాలన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో పోగైన పాపాలన్నింటినీ వారి పాదధూలిచే పోగొట్టెదరా అని ఆతురతతో చూసింది. యోగుల పవిత్ర పాదధూలి చేతని పాపమంతా కడుగుకుని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీసాయి పావనం చేయు. ఈ క్రింది కథను వారి నుండి విందాం. పాము కప్ప. సాయిబాబా ఒకనాడు ఇలా చెప్పదొడగను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాలికి వెళ్లి ఒక చిన్న నది ఒడ్డున చేరాను. అలసిపోవుటచే అచ్చ విశ్రాంతి పొందుతుంది. చేతులు కాళ్ళు కడుక్కుని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటుంది. అచ్చట చెట్ల నీడలో ఉన్న కాలిత్రోవా బండిత్రోవా రెండు కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండను. చిలుమును తాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటుంది. చెక్కుముకిరాయి కొట్టి నిక్కు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయంతో ఆహ్వానించాడు. అతడు చిలుము వెలిగించి నాకు అందచేసింది. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించను. అతడు అది ఏమియో తెలుసుకొనగోరను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలాన్ని అనుభవిస్తోంది అని చెప్పాను. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలువును పిలిచి నాకందచేసి తానే స్వయంగా వెళ్లి చూసేదనని చెప్పాడు. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండెనని గత జన్మలో 2 దుర్మార్గులే కావున ఈ జన్మమందు గత జన్మ యొక్క పాపాన్ని ఈ దేహముతో అనుభవిస్తున్నాయని చెప్పుకుని అతడు బయటకు వెళ్లి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండుట చూసాను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాలలో పాము కప్పను మింగునని చెప్పను. నేనిలా అన్నాను, లేదు, అలా జరగదు. నేనే దాని తండ్రిని. నేనిచ్చటే ఉన్నాను. పాము చేత కప్ప ఎలా తినిపించదను? నేనిక్కడికి ఊరుకనే ఉన్నానా? దానిని ఎలా విడిపించదనో చూడు. చిలుపు పీల్చిన పిమ్మట మేము ఆ స్థలానికి పోతిని. అతడు భయపడను, నన్ను కూడా దగ్గరికి వెళ్లొద్దని హెచ్చరించను. పాము మీద పడి కరచునని వాని భయం. అతని మాట లెక్కించకే నేను ముందుకు పోయి ఇలా అంటిని: ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని ఎందు శత్రుత్వాన్ని వహించి ఉన్నావా? ఛీ, సిగ్గులేదా? నీ ద్వేషాలను విడిచి శాంతించండి. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమైంది. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగింది. బాటసారి ఆశ్చర్యపడింది, మీరన్న మాటలకు పామ కప్పను ఎలా వదిలి అదృశ్యమైంది? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేంటి అని అతడు ప్రశ్నించగా అతనితో కలిసి చెట్టు మొదటికి వెళ్ళాను. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతా ఈ రీతిగా బోధించాను. మా ఊరికి 4-5 మైళ్ల దూరమున ఒక పురాతన శివాలయం కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయుటకై కొంత ధనం పోగు చేశారు. కొంత పెద్ద మతం పోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేశారు. మరమ్మతు చేయుటకు అంచనా వేసుకున్నారు. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టారు. లెక్కలను చక్కగా రాయ బాధ్యత అతనిపై పెట్టారు. వాడు పరమలోభి. దేవాలయాన్ని బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేసింది. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతా ఖర్చు పెట్టింది. కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తియ్యని మాటలు చెప్పేవాడు. అభివృద్ధి కాకుండాటకు ఏవో కారణాలు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు వెళ్లి అతడు సొంతంగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పారు. దాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్తూ మరికొంత ద్రవ్యాన్ని వసూలు చేసి అతనికిచ్చారు. వాడు ఆధనమును కూడా పుచ్చుకుని పూర్వం వలె ఊరక కూర్చున్నాడు. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు అతని భార్యకు కలలో కనిపించి ఇలా చెప్పాడు, నీవు లేచి దేవాలయపు శిఖరాన్ని కట్టు. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చుతను. ఆమె ఈ దృశ్యాన్ని తన భర్తకు చెప్పను. అది ధనం వ్యయమవుటకు హేతు అవునేమో అని భయపడి ఎగతాళి చేస్తూ అది ఉత్త స్వప్నమని, దానిని నమ్మ అవసరం లేదని, లేకుంటే దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎందుకు చెప్పలేదని, తాను మాత్రం దగ్గర లేడా అని ఇది దుస్వప్నం వలె కనిపిస్తోందని, భార్యాభర్తలకు విరోధం కల్పించినట్లుగా ఉన్నదని అతడు ఏదేవో తనకు సమాధానం చెప్పాడు. అందుచే ఆమె ఊరుకోవలసి వచ్చింది. దాతలను బాధించి వసూలు చేసే పెద్ద మొత్తము చందాలయందు దేవుడికి ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తాలకైనా దైవం ఇష్టపడింది. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇలా అన్నారు. భర్త దగ్గరున్న చందాల గూర్చి చికాకు చెందన అవసరం లేదు. దేవాలయము నియుక్తము ఏమైనా వ్యయము చేయమని ఆతని బలవంతం చేయవద్దు. నాకు కావలసింది భక్తి మరియు సద్భావం, కాబట్టి నీకిష్టం ఉన్న సొంతం ఏదైనా ఇవ్వవలను అని కలలో చెప్పారు. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకున్నాడు. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదుకు బదులుగా ఒక పొలాన్ని దేవాదాయంగా ఇచ్చింది. అందుకు భార్య సమ్మతించింది. ఆ పొలం వాని సొంతం కాదు, అది ఒక పేదరాలకు డుబ్కి అని ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉండను. ఆమె దానిని తీర్చుకునలేకపోయింది. ఆ టక్కరిలోభి తన భార్యను, దుప్తిని, దైవాన్ని, అందరినీ మోసగించింది. ఆ నీల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇలా సమాప్తి చెందను. ఆ పొలమును పూజారి అధీనంలో ఉంచారు. అందులో కథని సంతసించను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగింది. గొప్ప తుఫాను సంభవించింది. కుంభవృష్టి కురిసింది. లోభి ఇంటికి పిడుగుపడి తగిలి వాడు, అతని భార్య చనిపోయారు. దుప్తి కాలగతి చెందను. తరువాతి జన్మలో ఆ లోభి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అనే పేరు ఉండను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. దుక్కి మందిర గొరవనింట్లో మగ శిశువుగా జన్మించను. అతనికి చిన్న బస్సప్ప అనే నామం పెట్టారు. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుని మాట్లాడుతూ చిలుం పీల్చేవాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణికై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకు పడన అవసరం లేదని, ఆమె భర్త తానే వెతుకుని వచ్చునని నేను చెప్పాను. కొన్నాళ్లకు వీరభద్రప్ప అనే ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చింది. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరీని ఇచ్చి పెళ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యను. పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనానికై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకు ఎక్కువగా ధనం వచ్చుచున్నట్లు చేయమని బతమాలోచుకుండెను. ఇలా ఉండగా కొన్ని విచిత్రాలు జరిగింది. ధరలు హఠాత్తుగా పెరిగింది. గౌరీ అదృష్టం కొలది పొలానికి ధర పెరిగింది. కానుకగా ఇచ్చిన పొలము 1 లక్ష రూపాయల కమ్మింది. ఆమె ఆభరణాల విలువకు 100 రెట్లు వచ్చింది. అందులో సగం నగదుగా ఇచ్చారు. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించారు. అందరూ అందుకు సమ్మతించారు. కానీ ధనములకై తగువలాడారు. సలహా కొరకు నా వద్దకు వచ్చారు. ఆ ఆస్తి మహాదేవుది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పాను. ఆమె భర్తకు ఈ పైకముకుపై ఎట్టి అధికారము లేదని బోధించాను. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాడు. ఆస్తిపై గౌరీకి హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని చెప్పాడు. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకున్నాను. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకునవలదని, తనను కూతురుగా చూసుకునాలని వేడుకొనింది. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు సప్త సముద్రాలైనా దాటదనని వాగ్దానమిచ్చాను. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడింది. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇలా అన్నాడు. ధనమంతా నీదే, ఎవరికీ ఏమీ ఇవ్వవలదు. చిన్న బసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తం కొంత ఖర్చు చేయి. ఇతరులకై జయం చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకో. గౌరీ నాకు ఈ వృత్తాంతం అంతా తెలిపింది. నేను తగిన సలహా ఇచ్చుతుంది. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చిన్నబసప్పకివ్వమని, వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదని నేను గౌరీకి సలహా ఇచ్చాను. నేను ఇలా మాట్లాడుతుండగా వీరభద్రప్ప చిన్నబసప్ప కొట్లాడుతూ నా వద్దకు వచ్చారు. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచాను. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యాన్ని చెప్పాను. వీరభద్రప్ప చాలా కోపగించి చిన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికిదనని బెదిరించాను. చిన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదాలు పట్టి నన్నే ఆశ్రయించను. కోపిష్ట శత్రువు వారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేశాను. కొంతకాలానికి వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను. చిన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుంది. భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చెన్నబసప్పును రక్షించును. ఇదంతా భగవంతుని లీల నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏమంటే, ఎవరు చేసిన దానిని వారే అనుభవించగలరు. ఇతరులతో గల సంబంధాలన్నిటినీ బాధను కూడా అనుభవించాలి. తప్పించుకునే సాధనమే లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏవైనా బాకీ ఉంటే దానిని తీర్చి వేయవలను. రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉంటే దానికి తగిన బాధపడవలను. ధనమనందు తీరాస గలవాణిని అది హీనస్థితికి తెచ్చును. తుట్టతుటకు వానికి నాశనం కలగచేయును. శ్రీ సాయినాథాయ నమః. 47వ అధ్యాయం సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.